ఆ మధురమైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్తోత్రం ఈ అష్టకంతో మళ్ళీ మనం ఈరోజు కార్యక్రమంలో అడుగు పెడదాం. పరీక్షిత్ అనే ఒక మహానుభావుడు ధర్మరాజు గారి ద్వారా హస్తినాపుర సింహాసనానికి పట్టాభిషిక్తుడు అయి కొంతకాలం ధర్మంగా పరిపాలిస్తూ ఉండగా ఆయన కాలంలో ఒకనాడు ఆయనకి ఒక వార్త తెలిసింది. ఒక పరమ దుర్మార్గుడు రాజవేషం ధరించినవాడు, తలంతా బోడిగుండు చేయించుకుని గెడ్డం పెంచుకున్నవాడు, కిరీటం ధరించినవాడు, రాజదండం ధరించినవాడు, క్రూరుడు, నీచుడు ఒక పురుషుడు ఈ కురుజాంగల దేశంలోకి అడుగుపెట్టాడు అని ఆయనకి తెలిసింది. భారతదేశంలోకి మొట్టమొదట అడుగుపెట్టినటువంటి వాడు విదేశీయుల్లో ఈ కలిపురుషుడన్నమాట. వీడు అడుగు పెట్టడం కూడా ఎడారి భూములు గుండా వచ్చాట. అంటే దీన్ని బట్టి మీకు ఈ పాటికి అర్థమైంది ఆ మహానుభావుడెవడో. ఈ కలిపురుషుడు రావడంతో అప్పటి వరకు నాలుగు పాదాల నడుస్తున్న ధర్మం కుంటుపడింది. చిత్రం చెప్పమంటారా, జీవితంలో ఎప్పుడూ కోపం ఎరగని వాళ్లకు కూడా కోపం రావడం మొదలైందిట. సాధారణంగా సాధువులకి కోపం రాదు, ప్రాణము తీసే దుర్మార్గపు ప్రయత్నం చేసిన వాడిని కూడా ప్రేమించేవాడిని సాధు పురుషుడు అంటారు. సాధువులు ఎలా ఉంటారు అంటే గంధపు చెట్టు లాంటి వాళ్ళు. సురభయతి ముఖం కుఠారస్య, ఒక గంధం చెట్టు దగ్గరికి వెళ్ళి గొడ్డలతో నరకండి, గొడ్డలి గంధం చెట్టును నరుకుతోంది అంటే చంపేస్తోంది. కానీ గంధం చెట్టు ఏం చేస్తోంది, ఓసి దౌర్భాగ్యపు గొడ్డలి నువ్వు నన్ను చంపుతున్నావు అని తిట్టకుండా దాని మూతికి ఆ నరుకుతున్న పదును అంచుకి కూడా సువాసన ఇస్తుంది. అసలు ఎంత పవిత్రమైన భావన అండి అసలు అది. సాధువులంతే, చంపేస్తూ ఉంటే కూడా చంపే పర్వాలేదు కానీ నువ్వు మాత్రం సుఖంగా ఉండంటారట. అందుకే లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అని మనకి వేదం ఒక వాక్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ప్రారంభంలో రోజు ఇంకెక్కడా జరగనటువంటి ఒక గొప్ప లక్షణం ఈ శృంగేరి పీఠాల యొక్క నిర్వహణలో ఉంటుంది. శృంగేరి పీఠాలు అన్నీ నిర్వహించడం ఒకెత్తు, గుంటూరు పీఠం నిర్వహించడం ఒకెత్తు, ఇలా అన్నానని ఏమనుకోకద్దు. పోలిశెట్టి హరిప్రసాద్ గారికి మాత్రం మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. అంటే ఒక నియమం, ఒక శాస్త్ర ప్రమాణం. అందుకే శాస్త్ర ప్రమాణం అనే మాట పదే పదే వాడతారు. ఆ గురుస్థుతి లేకుండా ఏ కార్యక్రమం మొదలెట్టడంలా చాలా చోట్ల పీఠాల్లో రావడం మొదలెట్టేయడమే. అలా కాకుండా నియమబద్ధంగా ముందు పరంపరాగతమైన గురుస్థుతి, గురుపాదుకలకి పూజ, జగద్గురు పూజ, ఇదివరకు మనం హనుమంతుడి యొక్క చరిత్ర చెప్పుకున్నప్పుడు హనుమంతుడి పూజ, ఈ విధానం జరగాలి. ఈ విధానానికి శాస్త్ర ప్రమాణం అని పేరు. ఈ శాస్త్ర ప్రమాణం ప్రకారం జరిగితే ఆ కార్యక్రమంలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. శాస్త్ర ప్రమాణం విడిచిపెడితే ఆ కార్యక్రమం వల్ల ఈ లోకంలో సుఖం ఉండదు, శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా ఉండదు. అందుకని జ్ఞానులు ఏమన్నారు, శాస్త్ర ప్రమాణం ప్రకారం నడుచుకోండన్నారు. ఆ శాస్త్రంలో ఒకటైన ఉపనిషత్తుల్లో రోజు ఏమని చెబుతున్నారు, నకర్మణాన ప్రజయా ధనే నత్యాగే నైకే అమృతత్వమానసు. నాయనా, నీకెంతమంది పిల్లలున్నా దానివల్ల నువ్వు మోక్షం పొందవు. అమృతత్వం అంటే పునర్జన్మ లేనటువంటి దివ్య స్థానం. ఆ స్థానం పొందాలంటే నీకు నీ పిల్లల వల్ల ఏమీ ఉపయోగం లేదు. సాధారణంగా లోకంలో సామెత ఉంది కదా, కొడుకులుంటే నరకం తప్పిపోతుంది. పున్నామం అని ఒక నరకం ఉన్నదిలేండి, అందు నుంచి రక్షించేవాడికి కొడుకుని పేరు పుం నామ్మునో నరకాత్ త్రాయతే ఇది పుత్రః. పుత్రుడు అనే శబ్దానికి పుత్ అనే ఒకనొక నరకము నుంచి రక్షించువాడు. ఈ నరకం నుంచి బయటపడాలంటే తప్పక ఏం కావాలి, ప్రజ. ప్రజ అంటే సంతానం, పిల్లలుండాలి. కానీ పిల్లలున్నంత మాత్రం చేత నువ్వు అమృతత్వం పొందలేవు. అమృతత్వం అంటే చావు లేని స్థితి. చావు ఎప్పుడు వస్తుంది, భూమి మీద పుట్టినంతకాలం చావు తప్పదు. ఈ భూమి మీద మానవ జన్మో ఇంకో జన్మో ఏదో ఒక జన్మ ఎత్తినంతకాలం, పునర్జన్మ ఉన్నంతకాలం మానవునికి కైవల్యం ఉండదు. కాబట్టి జన్మ రాహిత్యం కావాలి, అంటే మోక్షం కావాలి. కావాలంటే నకర్మణ, నీవు చేసే ఏ పని వల్ల నీకు మోక్షం రాదు. ఎన్ని పనులు చేస్తున్నామో ఆ పనుల గురించి కూడా భాగవతంలో తెగ చెప్పాడు శ్రీకృష్ణుడు. భగవద్గీతలో అకర్మణోపి బోద్ధవ్యం, నాయనా అకర్మ అంటే ఏమిటో తెలుసుకో, కర్మ చెయ్యకుండా ఉండడం తెలుసుకో. కర్మణశ్చ బోద్ధవ్యంచ వికర్మణ, అంటే చెడ్డ పనులు అంటే ఏమిటో తెలుసుకో. అసలు పనులు చెయ్యడం అంటే ఏమిటో తెలుసుకో, పనులు చెయ్యకపోవడం తెలుసుకో, చెడ్డ పనులు తెలుసుకో. అనగా ప్రతి వ్యక్తి భూమి మీద పుట్టాక ఏదో ఒక పని చేయకుండా బతకలేడు. ఈ పనులు చేసే లక్షణానికి కర్మ సిద్ధాంతం అని పేరు. కర్మ తత్వం తెలుసుకో, కర్మ చెయ్యకుండా నిష్కామంగా సన్యాస జీవితం గడిపే తత్వం తెలుసుకో, చెడ్డ పనులు అంటే ఏమిటో తెలుసుకో. ఈ మూడు తెలుసుకున్నప్పటికీ నువ్వు మోక్షం పొందలేవు, ఎందుకంటే అందులో కర్మ ఉంది గనక. కానీ కర్మ చేయకుండా ఎలా ఉంటాం? కాబట్టి కేవల కర్మల వల్ల నీవు ఎన్ని సత్కర్మలు చేసినా మోక్షం రాదు, దుష్కర్మలు చేస్తే అసలే మోక్షం రాదు. కాబట్టి న కర్మణ, కర్మతో నీవు అమృతత్వం పొందవు. న ప్రజయ, నీ సంతానం వల్ల, నీవు పొందిన పిల్లల వల్ల నీకు ఏదో మోక్షం వస్తుందంటే భ్రమ. అసలు ఈ పిల్లలు బతికొండగానే తల్లిదండ్రులు మొహం మీద మొద్దులు పెడుతుంటే చచ్చాక తజ్ఞాలు పెడతారా వీళ్ళు? కాబట్టి ఈ నమ్మకం అసలు వద్దు కలియుగంలో. ఎందుకు అకారణంగా తల్లిని తండ్రిని ద్వేషించే దుర్మార్గులు కలియుగంలో పెరుగుతారు? ఇది కలియుగ లక్షణం. అందువల్ల ఇటు కర్మ కాని ఇటు ప్రజలు కాని నిన్ను ఉద్ధరించరు. పోనీ డబ్బుంది కదా మోక్షం పొందుదామంటే డబ్బు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇలాంటి సత్కార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది, మనం సుఖపడడానికి ఉపయోగపడుతుంది తప్ప మోక్షం ఇవ్వడానికి మళ్లీ ధనం ఉపయోగపడదు. అందుకే నా ధనేనా. మరి దేనివల్ల? త్యాగే నైకే. దానికి పక్కన యాక్చువల్గా ఈ ఉపనిషత్తులకు ఉన్న వ్యాకరణానికి లౌకిక వ్యాకరణానికి తేడా ఉంటుంది. అక్కడ సప్తమి వాడతారు, మనం దాన్ని తృతీయంగా మార్చుకోవాలి. త్యాగే నైకేన, ఆ నా అనేది లోపిస్తుంది అన్నమాట. ఏది? వేద సంస్కృతంలో. నీవు త్యాగం ఒక్కటి చెయ్యడం నేర్చుకుంటే మోక్షం పొందుతావు. ఇంక దేనివల్ల మోక్షం పొందవు? మోక్షం పొందాలంటే ఏం కావాలి? త్యాగం. త్యాగం అంటే ఇతరులకు ఇవ్వడం. ఏమివ్వడం? చంపేవాడికి కూడా ఆశీర్వాదం ఇవ్వడం. అందుకని చేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య. నువ్వు గొడ్డలి పుచ్చుకుని నరికినప్పటికీ గంధం చెట్టు నిన్ను శపించక ఆ గొడ్డలికి కూడా సువాసనిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? సాధ్యమైనంత వరకు ద్వేషించక ప్రేమించాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. పుచ్చుకోవడం కాదు, ఎవడన్నా ఇస్తే చేత్తో అది కళ్ళకద్దుకుని జేబులో పెట్టుకోవడం కాకుండా తాను ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకే చాలా కాలం క్రితం నన్ను ఒకప్పుడు అవధానంలో, నాయనా నిలువు బొట్టు పెడితే మోక్షమా అడ్డం బొట్టు పెడితే మోక్షమా అని అడిగాడు. అప్పుడు నేను ఏ బొట్టు పెట్టిన ఉపయోగం లేదు, ఇటు పెట్టక ముక్తి కలుగదెవ్వనికే. ఎప్పుడిది? 1992లో, అంటే నేటి 24 ఏళ్ల క్రితం చెప్పిన పద్యం. అయితే ఈ పద్యానికి ఏంటంటే చూపిస్తే కానీ అర్థం కాదు, ఎదురుగుండా కూర్చుంటే అర్థం అవుతుంది. కానీ ఇటు పెట్టక ముక్తి కలుగుది ఎవ్వనికే నిన్న అంటే ఏమర్థం అవుతుంది? చూపించాలి. ఇటు పెట్టక ముక్తి కలుగుది ఎవ్వనికే నిన్ అని. కాబట్టి త్యాగం చాలా గొప్పది. అటువంటి త్యాగ ధనము కలిగినటువంటి మహానుభావులతో కూడినటువంటి భారతదేశంలో త్యాగాన్ని నాశనం చేసేవాడు పరమక్రూరుడు హింసాపురుడు కలిపురుషుడు అడుగుపెట్టిన వార్త విన్నాడు పరీక్షిత్తు. అమ్మో, నారాజ్యంలోకి కలి అడుగుపెట్టాడా, ఇది కొంచెం ప్రమాదమే అని ముందు అనుకున్నాడు. కానీ మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాడు. ఎందుకని? అసలు యుద్ధం లేక బాధపడుతున్నాను, పరాక్రమవంతుడైన క్షత్రియుడు శత్రు సంహారం చేయడానికి తగినటువంటి శత్రువు దొరికితే, ఆ శత్రువు తనతో సాటి వచ్చేవాడైతే వాడిని చంపి కీర్తి పొందాలి. దుర్మార్గులు చెలరేగినప్పుడు ఆ దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేసి కీర్తి పొందడం మా కౌరవుల యొక్క ఆచారం, మా కురువంశం యొక్క లక్షణం. వాడెవడో వాడి బలమేమిటో తెలుసుకుని వాడిని శిక్షిస్తాను అని చతురంగ బలాలతో కలిసి రథమెక్కి గొప్ప ధనుస్సు పుచ్చుకుని బయలుదేరాడు. దారిలో రకరకాలు, అంగదేశం, వంగదేశం, కళింగదేశం, ఉత్కళ దేశం, కాశ్మీర దేశం, కురుజాంగల దేశం, ఇవన్నీ జయించుకుంటూ పోయాడు. ఎక్కడన్నా దుర్మార్గులు కనపడితే చీల్చి చెండాడాడు. కలిపురుషుడు కనపడలేదు గాని అందరూ అతనికి లొంగిపోయారు. మహాపురుషుడు అయ్యా, నీతో యుద్ధమేమిటని ఎక్కువ మంది సంధికే ప్రయత్నం చేశారు. ఆ సంధి చేసుకున్న వాళ్ళంతా చెప్పారట ఆయనకి, నాయనా పరీక్షిత్తు, నీకంటే పెద్దవాళ్ళం మేము, మీ వంశం గురించి తెలుసు, మహానుభావుడు ధర్మరాజు ఆయన నేతృత్వంలో భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఎలా చెబితే అలా నడుచుకున్నారు, అందుకే పరమపుణ్యాత్ముడు సకల లోకాలకి మూలకారకుడు జగద్రక్షకుడు శ్రీహరి సేవకుడై స్నేహితుడై బంధువై హితుడై దోతయై దాసుడై వాళ్ళకి సేవ చేశాడు. శ్రీకృష్ణుడు వాళ్ళకి చేసిన సేవ అంతా ఇంత కాదు అని కృష్ణుడికి పాండవులకి ఉండే అనుబంధం అంతా కళ్ళారా చూసిన పెద్దలుంటారుగా వాళ్ళు చెప్పారు. అది విన్నప్పుడల్లా కన్నీళ్లు కచ్చేసి పట్ట పరీక్షిత్తు. మా తాతలు ఎంత అదృష్టవంతులు, అర్జునుడు మా తాత, అభిమన్యుడు మా తండ్రి. కానీ అభిమన్యుడి కంటే ఎక్కువగా అర్జునుడిని ఎక్కువ ప్రేమించాడు. మేనల్లుండి ప్రేమించినా మేనల్లుడు ఎక్కువ కాలం బతకలేదుగా మరి. అందువల్ల మా తాత అర్జునుడు ఎంత ధర్మాత్ముడు. ఆ ఇద్దరూ కలిసి రాసుకు పూసుకు తిరిగారా, ఆ భాగ్యం నాకు ఎక్కువ దక్కలేదు. కానీ నేను అదృష్టవంతుణ్ణి, కడుపులో ఉండగా నన్ను రక్షించాడు, పుట్టాక మళ్లీ రక్షించాడు. రక్షించిన పరమాత్మని ఎక్కువ కాలం పూజించే భాగ్యం నాకు కలగలేదు అని మధ్య మధ్యలో బాధపడేవాడు, కానీ సంతోషించేవాడు. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయనకి కృష్ణుడికి పాండవులకి మధ్యలో ఉన్న అనుబంధమే వినబడేది. దాంతో మళ్ళీ ఉత్సాహాన్ని పొంది ముందుకెళ్లాడు. ఇంకా సరస్వతీ నదీ తీరానికి బయలుదేరాడు ఆయన. తూర్పు దిక్కుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేటటువంటి నది సరస్వతి. అందుకే ప్రాచీన ప్రాచీవాహిని అన్నారు. ప్రాచీ అంటే తూర్పు. తూర్పు దిక్కుకి ప్రవహించే సరస్వతీ నదికి బయలుదేరాడు ఒకరోజు ఈయన. ఆలోపు ఆ సరస్వతీ నదీ తీరంలో ఒక అద్భుతమైనటువంటి సంభాషణ జరిగింది. ఒక ఆబోతు ఉన్నది అక్కడ సరస్వతీ నదీ తీరంలో. ఆబోతు బాగా ఎండిపోయింది. మన గుంటూరు గో సంరక్షణ సమితి కాదు కదా, శృంగేరిపేటంలో అయితే వద్దన్న భోజనం పెట్టడం వల్ల బాబో ఏది పెడితే అది పెట్టద్దన్నా సరే బలాత్కారంగా పాపం పెట్టేస్తున్నారు వాటికి. దాంతో కొంచెం బలంగా ఉంటాయి ఫ్యాన్లు వాటికి. నేను వచ్చేటప్పుడు చూసేవాడిని అనమాట, ఎంత హాయిగా ఉంది. గో సంరక్షణ అంటే ఇలా ఉండాలి. శ్రీకృష్ణుడు ఇక్కడ అందుకే కొలువై ఆనందించి భాగవతం సంపూర్ణంగా చెప్పించుకుంటాడు. మీకు రహస్యం చెప్పనా, సంపూర్ణ భాగవతం ఎప్పుడు దొరుకుతుంది? గో సంరక్షణ జరిగితేనే సంపూర్ణ భాగవతం దొరుకుతుంది. మిగతా అన్ని దొరుకుతాయట. రామాయణం జరగచ్చట, హనుమ చరిత్ర జరగచ్చట, కానీ భాగవతాన్ని జరగాలంటే మాత్రం 40 రోజులు జరిపించాలంటే మాత్రం గోసేవ ఉండాలి అని గర్గాచార్యుడు చెప్పాడు. నేను చెప్పలేదు ఈ మాట, గర్గాచార్యులు వారు చెప్పారు. శ్రీకృష్ణ చరిత్ర మొదలు పెట్టి ఆగకుండా చివరిదాకా సాగాలంటే అక్కడ జరగవలసిన భాగం ఏమిటి, అక్కడ జరగవలసిన పూజ ఏమిటి? గోసేవ. గోసేవ కూడా ఏదో ఆషామాషీగా కాదు. నేను చెప్పడం మీరు వినడం కాదు కదా, మీరందరూ గోసేవను చూస్తున్నారా? మీరు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో అలా జరిగేలా చూడాలి. ముందు ఒక పర్ణశాల, ఆ పర్ణశాలలో కూడా చుక్కగా ముందు రాగానే అడుగు పెట్టగానే గోపాలుడు కృష్ణుడు, ఆ కృష్ణుడికి చుట్టూత పరివేష్టింపబడి ఆయన పరివారంలాగా, కృష్ణుడు తామర పువ్వులో దుద్దులో ఉంటే దుద్దు చుట్టూత తామర పువ్వు రేకుల్లాగా గోవులు, ఆ గోవుల్లో కొన్ని నాలా తెల్లగా ఉంటే కొన్ని మీలా నల్లగా ఉన్న గోవులు, మొత్తం మీద ఈ కర్రియావులు కనపడుతున్నాయి, శ్వేత గోవులు కనపడుతున్నాయి. ఈ గోవులకి చక్కని వాతావరణం. ఆ వాతావరణంలో కూడా వేసవకాలం వస్తేనేమో మళ్ళీ కాస్త నీళ్లు తల్లడాలు. చూశాను నేను కిందసారి వేసవకాలంలో మధ్య మధ్యలో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా తడిపేవారు. పైన చక్కగా ఫ్యానులు, ఆ ఫ్యానులు కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా కరెంట్ అయిపోతుందని ఆపకుండా తిప్పుతూనే ఉన్నారు. గోవులకి అలా వాయువును ప్రసాదించి ఆహారాన్ని ప్రసాదించి భక్తితో పూజిస్తే ఆ స్థలంలో గోపాలుడు నిత్యం కొలువై ఉంటాడు. అలా కొలువైన చోట శ్రీకృష్ణ కథామృతం ప్రవాహంగా సాగుతుంది అని గర్గాచార్యులు వారు గర్గభాగవతంలో చెప్పారు. అది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం, జరుగుతోంది కూడా. ఆ గో సంరక్షణకి మీరు ఇక్కడ పురాణానికి వచ్చే ముందు పావుగంట ముందు రండి. అప్పటికప్పుడు రావడం వల్ల కాదు, ఇప్పుడంటే నిండిపోతున్నారు. ఒక పావుగంట క్రితమే వచ్చి గోవులకి ప్రదక్షిణ చేసి అప్పుడు ఇక్కడ లోపల కూర్చోండి. తక్కిన ఆలయాలన్నిటికీ మీరు ప్రదక్షిణ చేయలేకపోయినా వాళ్ళేమనరట, కానీ గోవులకి ప్రదక్షిణ చేయకపోతే మాత్రం గోపాలుడికి అంత ఆనందం కలగదు. గోపాలుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ముందు గోవులకి ప్రదక్షిణ చేసి లేదా కనీసం వెళ్ళి తిరగలేకపోతే, ఇప్పుడు అందరికీ మోకాళ్ళు సహకరించాలనే ఉంది, పాపం వయస్సుని బట్టి కాలాన్ని బట్టి పూర్వకర్మని బట్టి రోగాలు వస్తాయి, అవి రావడం తప్పు కాస్తుమా. రమణ మహర్షి లాంటి మహాత్ముడికి వ్రణం వచ్చింది, రామకృష్ణ పరమహంసకి గొంతుకులో వ్రణం వచ్చింది, అందువల్ల రోగం రావడం ఏమి దోషం అనుకోకండి. దగ్గరికి వెళ్ళలేకపోతే కనీసం ఆ శాలకి నమస్కరించినా చాలన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు తెలుసా, గోవులు వెడుతూ ఉంటే వాటి నుంచి వచ్చే ధూళికి దండం పెట్టినా గోవులకి సేవ చేసినట్టే అన్నాడు. కాబట్టి వాటికి నమస్కరించాక అప్పుడు భాగవతం వింటే మీరు మహాయోగ జాతకులు అవుతారు. అందుకే నేను ఈ 40 రోజులు మాట వరసకు కూడా విడిచిపెట్టకుండా పొద్దుట సాయంత్రం అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొస్తున్నాను. నేను ప్రవచనానికి వచ్చే ముందు తప్పక గోవులకి యథాశక్తిగా నమస్కారం చేసి పూజించే వస్తాను. గవామంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ. సమస్త లోకాలు, అందులో ముఖ్యమైన 14 లోకాలు ఆవు యొక్క శరీరంలో ఉన్నాయి. ఒక్క ఆవుకి నమస్కరిస్తే ఈ 14 లోకాలకి నమస్కరించినట్టే. అందువల్ల ఆవులని భక్తితో చూసే కాలం మళ్ళీ వచ్చింది మనకి. కానీ ఆనాడు పరీక్షిత్తు వెళ్ళినప్పుడు ఒక ఆబోతు బక్క చిక్కిపోయింది, డొక్కలు ఎండిపోయి ఉన్నాయి, తిండి లేదు, మూడు కాళ్ళు విరిగిపోయి ఒక్క కాలుతో ఉంది పాపం. ఇంకా పక్కనే ఒక ఆవు ఉన్నది, ఆ ఆవు కూడా బాగా చిక్కిపోయింది, దానికి తిండి లేదు, పూర్తిగా ఈ ఎముకలు బయటకొచ్చి చర్మం దానికి అతుక్కుపోయిందట శరీరానికి. అంత బక్క చిక్కిపోయిన ఆవు, కన్నీళ్లు కారుస్తున్న ఆవు, ఆవు పక్కన మూడు కాళ్లు లేకుండా ఒంటి పాదం మీద ఉన్న ఒక ఆబోతు సరస్వతీ నదీ తీరంలో నిలబడి ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. అందులో ముందు ఆబోతు ఇలా మాట్లాడింది. ఆబోతు మాటని బట్టే అది ఆబోతు కాదు, సాక్షాత్తు ధర్మదేవత అని అర్థమయ్యింది. ధర్మదేవత ఆబోతు రూపంలో ఉంటుంది. వృష వృషభ ఈ రెండింటికి అర్థం ధర్మము, ఆబోతు అని అర్థం. అందుకే వృషాద్రి అంటాం ఏడు కొండల్లో కొండని, అంటే ధర్మముతో కూడిన కొండ అని ఒక అర్థం, వృష రూపంలో ఉన్న విష్ణువుకు నిలయమని ఒక అర్థం అన్నమాట. ఇప్పుడు ఇంతకీ ఆబోతు ఆవుకేసి చూసి, ఓ గోమాత ఎందుకు అలా చిక్కిపోయావు, ఎందుకు అలా కన్నీళ్లు కరుస్తున్నావు, నన్ను చూచి ఏడుస్తున్నావా, నీ దురవస్థకి ఏడుస్తున్నావా, పాదైర్న్యోనం సోచసి మైక పాదం ఆత్మానం వా వృషలైహి భోక్ష్యమాణం ఆహో సురాదీన్ హృతయజ్ఞ భాగాన్ ప్రజావుతస్విన్ మఘవత్య వర్షతి. అహో గోమాత, ఒంటి పాదంతో ఉన్నానని నన్ను చూచి బాధపడుతున్నావా, నాకు పూర్వం నాలుగు కాళ్ళు ఉండేవి, నీ కళ్ళ ముందే ఈ భూమి మీదే కృతయుగంలో నాలుగు కాళ్లతో తిరిగాను, త్రేతాయుగంలో ఒక కాలు అధర్మపరుడైన కలిపురుషుడు నరికేశాడు, మూడు కాళ్ల మీద కుంటుకుంటూ బాగానే నడిచాను, మూడు కాళ్లు నాకు చాలు గనక, క్రమంగా రెండు కాళ్లే మిగిలాయి, ఇప్పుడు ఒక్క కాలే మిగిలింది, ఈ ఒక్క కాలు కూడా ఉంటుందో లేదో తెలియదు, ఈ ఒక్క కాలు కూడా ఏమిట కలియుగంలో సత్యం, సత్యము ధర్మము అహింస జ్ఞానం ఈ నాలుగు నాలుగు పాదాలు, అందులో సత్యం మిగిలింది కలియుగంలో, మిగతావన్నీ పోయాయి. ఈ ఒంటి కాలుతో ఉన్న నన్ను చూచి కంట నీరు పెడుతున్నావా, లేక నిన్ను భూదేవిని పరమ దుర్మార్గులు పరిపాలించి అధర్మపరులై నాశనం చేస్తారని ఏడుస్తున్నావా? అమ్మా భూదేవి, పరమ దుర్మార్గులు కలియుగంలో నిన్ను పరిపాలిస్తారు, ఇప్పటికే పాపాత్ములు అడుగు పెట్టారు, ఈ పాపాత్ముల పరిపాలనలో అడవులన్నీ నరికేస్తారు, పంట పొలాలు ధ్వంసమైపోతాయి, నదులను విధ్వంసం చేస్తారు, ఇసుక తవ్వేసి మొత్తం నదీ తీరాన్ని విధ్వంసం చేస్తారు, భూమండలంలో కృత్రిమ వాహనాలు నడుపుతారు, ప్రకృతి మొత్తం విలయతాండవం అయ్యేలాగా వికృతంగా మార్చేస్తారు, ఇలాంటి నీతుల చేత వృషలుల చేత దుర్మార్గుల చేత నేను పరిపాలింపబడతాను, నా సంపదలు వాళ్ళు కొల్లగొడతారని ఏడుస్తున్నావా? యజ్ఞాలు చేసేవాళ్లు పూర్వం ఉండేవారు, ఇప్పుడు కలియుగంలో యజ్ఞాలు సక్రమంగా చేసేవాళ్లు తగ్గిపోతారు, దాంతో దేవతలకి యజ్ఞములుండవు, యజ్ఞ భాగాలు లేకపోతే దేవతలు చిక్కిపోతారు, అప్పుడు దేవతలు వర్షం కురిపించరు, వర్షం సక్రమంగా పడక భూగర్భ జలాలు ఎండిపోయి భూమి మీద నదులు లేక భూమి అంతా ఇసుక పర్ర అయిపోతుందని ఏడుస్తున్నావా అని ఈ ఒక్క శ్లోకంలో ఇన్ని అడిగాడు ధర్మదేవత. అహో అహో సురాదీన్ హృత యజ్ఞ భాగాన్ ప్రజా ఉతస్విన్ మఘవతి అవరషతి. యజ్ఞాలు లేకపోవటంలో ఇంద్రుడు వర్షం కురిపించకపోతే భూదేవికి చాలా బాధటండి. భూదేవికి ఎప్పుడు బాధో తెలుసా? భూమి మీద వర్షాలు కురిస్తే సంతోషిస్తుంది, వర్షాలు లేకపోతే మనలాగే ఆవిడే ఏడుస్తుంది, ఆవిడ కూడా కాలిపోతుంది కదా ఎండలకి, అందుకని తట్టుకోలేక ఏడుస్తున్నావా తల్లి అంటే భాగవతం మనకి భూమిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పింది. మీకు వీలుంటే చూడండి, ఉపనిషత్తుల్లో ఛాందోగ్యోపనిషత్తు కానీ తక్కిన ఉపనిషత్తులు కానీ భూగర్భాలు ఎండిపోవడం వల్ల, జలాలు ఎండిపోవడం వల్ల, భూమి మీద అడవులు నాశనమైపోవడం వల్ల ఎన్ని నష్టాలో చెప్పాయి. భూమిని చాలా జాగ్రత్తగా చూడాలి. అసలు ఋగ్వేదంలో కూడా ఏమని ఉన్నదో తెలుసా? ఆకాశాన్ని ఆక్రమించకండి, భూమిని ఇష్టం వచ్చినట్టు ఆక్రమించకండి, కొండలు ఇష్టం వచ్చినట్టు పడగొట్టకండి, ఇష్టం వచ్చినట్టు నిర్మాణములు చెయ్యకండి, దానివల్ల భూమి నశిస్తుంది, పంచభూతాలు కృషిస్తాయి, చివరికి మీరు నశిస్తారు, ప్రళయం వస్తుంది అని ఋగ్వేదంలో ఒక మండలం ఉన్నది. అందుకనే ఇదిగో భూమి ఇష్టం వచ్చినట్టు ధ్వంసం అయిపోతుందేమో, అందుకు భూదేవి ఏడుస్తుందేమో అని ధర్మదేవత ప్రశ్న వేసింది. ఆ తర్వాత ఏమన్నది చూచాను, ఇప్పటికే పరమ దుర్మార్గులు పెరిగిపోయారు, అంబువాచీ దినములను ఉన్నాయి, అనగా భూమిని తవ్వకూడని రోజులు కొన్ని ఉంటాయి. ఆ రోజుల్లో భూమిని పొరపాటు కూడా గుణపంతో గుచ్చకూడదు. ముఖ్యంగా ఆషాఢమాసంలో ఏకాదశి నాడు, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు భూమి మీద గొడ్డలితో కానీ గుణపంతో కానీ ఘాట్లు పెడితే అప్పుడు భూదేవికి గాయమవుతుంది. ఆషాఢంలో కనీసం పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ దాటాకే నాగలితో దున్నడం మొదలుపెట్టేవారు. అందుకే పూర్వకాలంలో ఒక్క ఏకాదశి నాడు పరమ దుర్మార్గుడు కూడా భూమిని దున్నడు. అలాగే కొన్ని ఉన్నాయి దివ్యతిథులు, కార్తీక పూర్ణిమ నాడు కూడా పొరపాటు కూడా భూమిని దున్నకూడదు, భూమిని గుణపంతో గుచ్చకూడదు. ఈ దినములకు అంబువాచీ దినములని పేరు. ఆ కాలములో భూమిని తవ్వి తద్వారా భూమికి గాయం కలగజేస్తున్నారు, దాంతో భూదేవి ఏడుస్తోంది. అలాంటి పాపాత్ములు పెరిగిపోయారని ఏడుస్తున్నావా, పరమధర్మార్గులు పెరిగిపోతున్నారు అని ధర్మదేవత అంటూ ఉండగా పాపం భూదేవి మళ్లీ దుఃఖించింది, కన్నీళ్లు పెట్టుకుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఇంకేదో ఉందన్నమాట నీ దుఃఖానికి మూల కారణం. అర్థమయ్యింది. ఇప్పుడు ఈ జరుగుతున్న అకృత్యాలన్నీ ఒక ఎత్తు, నీవు ముఖ్యంగా ఏడుస్తున్నది ఒక పని మీద, ఒక అపూర్వ ఘట్టం ఇంత పూర్వం భూమి మీద జరిగింది, ఇప్పుడు ఆ ఘట్టం సమాప్తమయ్యింది. ఏమిటా ఘట్టం? శ్రీకృష్ణుడు అవతరించి నీ మీద 128 కాళ్లు పెట్టి తిరిగాడు. ఆ కృష్ణుడున్నంతకాలం నువ్వు బ్రహ్మానందంతో పులకించిపోయి తిరిగావు. ఆయన అవతారం సమాప్తం కాగానే నువ్వు ఏడుస్తున్నావు, అదే కదా అసలు కారణం. యద్వాంబ తే భూరి భరావతార కృతావతారస్య హరేర్ ధరిత్రి అంతర్హితస్య స్మరతి విసృష్ట కర్మాణి నిర్వాణ విలంబితాని. అమ్మా భూదేవి, శ్రీకృష్ణుడు నీ మీద ప్రేమతో ఎన్నో మార్లు అవతరించాడు, ఈ మధ్యనే నీ మీద అవతరించి బృందావనంలో తెగ తిరిగి ఎన్నో లీలలు చేశాడు, కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యేటప్పుడు ధర్మ సంస్థాపన సంపూర్ణంగా చేశాడు. అటువంటి కృష్ణుడు చెప్పా పెట్టకుండా అవతారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినప్పటి నుంచి నీ శరీరం శరీరంలా లేదు, నీ మనస్సు మనస్సులా లేదు. కృష్ణుడున్నంతకాలం పులకించి తిరిగావు, కృష్ణుడు లేకపోవడం వల్ల దుఃఖం పెరిగిపోయింది. ధర్మకార్యములన్నీ ఆగిపోయాయని మళ్లీ కృష్ణుడు ఎప్పుడొస్తాడా అని ఆయన కోసం బాగా ఏడుస్తున్నావు అంతే కదా. పదే పదే మనస్సులో కృష్ణుడిని తలుచుకుని కుమిలిపోతున్నావు కదా. అనగానే భూదేవి అంది, నా కష్టం సంగతి నువ్వు అడుగుతున్నావు, నీ కష్టం సంగతి నేను అడగాలి, ఇద్దరు ఇద్దరమే, దొందు దొందే దొందప్ప. నువ్వేమో నేనేడుస్తున్నానని అడుగుతున్నావు, నేనేమో నీ దుస్థితిని చూచి ఏడుస్తున్నాను. ఈ లోకంపున పూర్వము 4 పాదముల నీవు నడతువు, నేడు శ్రీలలనేసుడులేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యగదే. ఓ ధర్మదేవత, పూర్వం నీకు 4 కాళ్ళుండేవి, 4 పాదాల మీద భూమి మీద హాయిగా తిరిగేదానివి. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించి ఉన్నంతకాలం నీ ప్రతిభ, నీ నడక అప్రతిహతంగా సాగిపోయాయి. ఇవాళ కృష్ణుడు శరీరం విడిచిపెట్టడంతో ఒక్క కాలు మిగిలింది, ఆ ఒక్క కాలు కూడా ఉంటుందో లేదో తెలియదు. కుంటుకుంటూ నడుస్తున్న ధర్మాన్ని కూడా ఉంచుతారో లేదో తెలియకుండా ఉన్నది. నీకు నువ్వు 4 కాళ్ళు పోయి 3 కాళ్ళు పోయి ఒక్క కాలే ఉందని, ఆ ఒంటి కాలితో నువ్వు నడుస్తున్నావని, నీవు ఒంటి కాలితో నడవడం వల్ల అధర్మం భూమి మీద పెరిగిపోతుందని నేను ఏడుస్తున్నాను. నేను శ్రీకృష్ణుడు ఇక్కడ అవతరించి లీలలు చేస్తున్నప్పుడు అహంకరించాను, నా అహంకారం నాకు చేటు తెచ్చిపెట్టిందండి ఆవిడ. హరిపాదంబులు సోకిడి సిరి కథమున అఖిల భువన సేవ్యత్వముతో స్థిరన ఇతి నిన్ని దినములు హరి నా గర్వంబు మాంచి అరిగే మహాత్మ. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట. శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించి అనేక లీలలు చేస్తున్నప్పుడు భూదేవికి బ్రహ్మానందం కలిగింది, పొంగిపోయింది. శ్రీవల్లభుడు భూవల్లభుడయ్యాడు, ఆయన వల్ల నాకు సంపదలు పెరిగాయి, ఆయన వల్ల నాకు ఆనందంగా ఉంది, ధర్మం హాయిగా 4 పాదాల నడిచింది. ధర్మం ఉంటే భూదేవికి ఎప్పుడు సౌఖ్యం ఉంటుంది, ధర్మం తప్పిపోతే భూదేవి మనల్ని మొయ్యలేదు. అంటే కృష్ణుడు ఉన్నప్పుడు భూమికి బరువు లేదట. ఏ బరువు లేకుండా ప్రయాణం చేయటం తేలిక కదా, బరువు ఎక్కువైపోతే ఎవరమూ కూడా ప్రయాణం చెయ్యలేము. రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం ఒంటి చేత్తో వచ్చేవాళ్ళం అయితే బరువు లేకుండా సూట్ కేసులు లేకుండా ఉంటే నడిచి ఇక్కడికి వచ్చేయచ్చు. అదే నెత్తి మీద మోటు ఉంటే అప్పుడు తెలుస్తుంది, రెండు అడుగులు నడిచేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. కృష్ణుడున్నంతకాలం భూదేవి మీద ఎంతమంది జనమున్నా భూదేవికి బరువు లేదు. కానీ కృష్ణుడు లేకపోవటం వల్ల ఈ భూమి మీద ఒక మనిషి కొత్తగా పుట్టినా వాణ్ణి ఆవిడ మొయ్యలేకపోతోంది. అందుకని ఆవిడ ఏమన్నది, కృష్ణుడున్నంతకాలం నాకు సంపదలు పెరిగాయి, ఆనందం కలిగింది, దాంతో నేను రెచ్చిపోయి గర్వించి లక్ష్మీదేవితో కూడా ఏమన్నాను, ఏమమ్మో లక్ష్మీ నువ్వెక్కడో వైకుంఠంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనతో సుఖంగా ఉంటావు, కానీ ఆయన వాడు భూమి మీదకు వచ్చాడు, నాకున్నంత లక్ష్మి నీ దగ్గర ఉందా, లక్ష్మి దగ్గర కూడా ఇంత లక్ష్మి లేదు అందిట. అందుకని బహుశా నాకు డబ్బు ఎక్కువైందని, కీర్తి ఎక్కువైందని, ఆనందం ఎక్కువైందని నేను అహంకరించటం వల్ల నా గర్వం అంతా అణిగించడానికి అవతారం సమాప్తం చేశాడేమో ఆయన. అందుకే పక్కన అంటుందన్నమాట, గర్వం ఎంతవారికైనా ఎలా చేటు తెచ్చి పెడుతుందో. అంటే భూదేవికి కూడా కొంచెం గర్వం వస్తే ఆ గర్వాన్ని ఆయన ఈ పాపాత్ముల రూపంలో పంపించి అణిచివేస్తున్నాడు అనమాట. మనందరం ఎందుకు పుట్టాం అంటే మనం పుణ్యాత్ములు అనుకుందాం కాసేపు, ఎంత అంతో ఎంతో భాగవతం చెప్పుకుంటాం వింటున్నాం, ఈ మాత్రం కూడా వినకుండా ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసేవాళ్ళ వల్ల భూదేవికి నానాయాతన, వాళ్ళని ఎందుకు పంపాడైనా అంటే భూదేవి యొక్క గర్వం తొలగించడానికిట. ఇంకా ఈ కాలంలో శ్రీకృష్ణుడున్న కాలంలో యజ్ఞములు జరిగాయి, మహానుభావులైన ఋషులు తపస్సు చేశారు. ఎప్పుడూ ధర్మము తప్ప అధర్మం అనే మాట నా చెవున పడేది కాదు, అధర్మపరులుంటే వాళ్ళు నశించిపోయేవారు. భూమి మీద వర్షాలు కురవకపోయినా కూడా పంటలు పండించేంత శక్తి నాకు ఇచ్చాడు కృష్ణుడు. ఎలాగో తెలిసినా యాదవ విభుడు మెల్లగా నా మీద అడుగులు వేసి నడిచి పెడుతూ ఉంటే, ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకోండి, శ్రీకృష్ణుడు భూమి మీద అలా అడుగు వేశాడు, ఆ అడుగు అలా ముద్ర కింద పడిపోయింది, ఆ ముద్ర పడగానే భూదేవి శరీరం పులకించిపోయింది, పులకించి ఆయన కాలు తీయగానే ఆ అడుగు నుంచి మొక్కల పైకి మొల మొలిచేలా చేసింది, పంటలు పండేలా చేసిందిట. అంటే ఎవరు వ్యవసాయం చేయకుండా, దున్నకుండా, నీళ్లు పొయ్యకుండా, విత్తనం వెయ్యకుండా ఆయన అడుగు తీసిన చోటల్లా ఔషధాలు పంటలు వచ్చేలా చేసి, ఆయన ఒక్కొక్కప్పుడు ఎక్కువ దూరం బృందావనంలో వెడితే ఆ బృందావనం అంతా సస్యశ్యామలం చేసేసిందిట. ఆవిడ శ్రీకృష్ణుడి పాదస్పర్శతో నా శరీరం పులకించి గగుర్పాటు చెంది సస్యశ్యామలం అయిపోయింది, ఇప్పుడు సస్యశ్యామలం ఎక్కడుంది, అంతా కూడా నాశనం అయిపోయింది అని ఏడవడం మొదలు పెట్టింది ఆవిడ. చాలా గొప్ప అద్భుతమైనటువంటి మాట చెప్పింది ఆవిడ, మెల్లన నాపై యాదవ వల్లభుడు అడుగెడగా మోహవశనై నే రంజిల్లగా రోమాంచము క్రియ. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మన ఎవరినో ముట్టుకుంటే ఆ ముట్టుకున్నవాడు మనకి బాగా ఇష్టడైతే అప్పుడు మన చర్మం గగురుపాటుకు గురై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, ఆ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే ఏమంటాం, రోమాంచం అంటాం. భూదేవికి కూడా రోమాంచం అయ్యిందేమో అన్నట్టుగా మొల్లములై మొలతు సస్యములు మార్గములన్, కృష్ణుడు నడిచిన మార్గంలో పంటలు పండేవి, మొక్కలు లేచేవి, వాటంతట అవే అనేక రకాల ఔషధాలు వచ్చేవి. ఈ ఔషధాలన్నీ కృష్ణుడు అడుగు పెట్టడం వల్ల పుట్టాయి. ఆ పుట్టడం ఎలా ఉంది చూడడానికి, భూదేవికి గగురుపాటు కలిగింది, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అనుకునేవారట జనం. అలాగ కృష్ణుడున్న కాలంలో భూమి ఎప్పుడూ దున్నకుండానే సస్యశ్యామలం అయ్యింది, పంటలు వెయ్యకుండానే పంటలు వచ్చాయి, ఇప్పుడు పంటలు లేకుండా తంటా వచ్చి పడిపోయింది కృష్ణుడు లేకపోవటం వల్ల. పరమ దుర్మార్గులు నీచులు కేవలం పదవుల కోసమే కొట్టుకునేవాళ్ళు, ఎవడైనా మంచి పని చేస్తూ ఉంటే ఇంకో పార్టీ వాడు చేస్తే ఇంకో పార్టీ వాడు కొట్టుకునేవాళ్ళు, ఇలాంటి దుర్మార్గులు పరస్పరం తిట్టుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ పాపాత్ములు ఇంకా పెరిగిపోతే ఏమైపోతానా అని నేను ఏడుస్తున్నాను అన్నది పాపం భూదేవి. ఈ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే అక్కడికి వచ్చేసాడు రావలసిన వాడు, బాగా పొడుగ్గా ఉన్నాడు, వాడు నల్లగా ఉన్నాడు, తల మీద జుట్టు లేదు, కిరీటం ఉంది, బోడిగుండు మీద కిరీటం అంటారు, గడ్డం మాత్రం బాగా పెంచుకున్నాడు, చేతిలో దుడ్డుకర్ర ఉన్నది, వరలో కత్తి ఉన్నది, మహారాజ వేషం వేసుకున్నాడు. అలా వేసుకున్న ఒక పాపాత్ముడు పురుషుడు అక్కడికి వచ్చాడు. కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర గోరాజము కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు శూద్రుండు జంఘాలుండొక్కడు క్రూరుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకోలగదన్నె పంచి తెలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాస పర్వతం వలె బాగా ఎత్తుగా తెల్లగా ఉండి బక్క చిక్కిపోయి కన్నీళ్లు పెట్టుకుని మూడు కాళ్ళు లేకుండా ఉన్న ఒక గంభీర గోరాజాన్ని అంటే ఆబోతుని, ఆబోతు పక్కనే బక్క చిక్కి ఉన్న తెల్లని రంగుతో ఉన్న ఆవుని చూచి అవి మాట్లాడుకుంటున్న మాటలు విని, నేను కలిపురుషుణ్ణి ఇక్కడికి వస్తే నన్ను తిట్టుకుంటారా, ఎక్కడో వచ్చి ఎక్కడికో పోయిన కృష్ణుణ్ణి తలుచుకుంటారా, మీ అంతం చూస్తాను అంటూ ఆగ్రహోదగ్గురుడై భూదేవిని ధర్మదేవతని హింసించడానికి దగ్గరికి పోయాడు. అంటే ఆ వెళ్లేవాడు కలిపురుషుడు. కలిపురుషుడికి కృష్ణనామ సంకీర్తనం అంటే చాలా భయం. ఎవరైనా కృష్ణుని పొగిడితే వాడికి ఒళ్ళు మండిపోతుందండి. మీరు చూశారో లేదు, ఎవరైనా గొప్ప వాళ్ళకి పేరు వస్తూ ఉంటే కొంతమంది ఎందుకని ధ్వజం ఎత్తుతారు టీవీల్లో అంటే, వాడు కలిపురుషులు, అవతలవాడు కృష్ణుడు. గనక కృష్ణుడి మీదకి కలిపురుషుడు దండయాత్రకు వెళ్ళినట్లుగా మనకి లోకంలో ధర్మాత్ముల మీదకి అధర్మ పురులు పెడుతూనే ఉంటారు. కృష్ణుడిని పొగుడుకుంటున్నారు వీళ్ళు, అందుకని కలిపురుషుడు కోపం వచ్చింది. ఓయి గోమాత, ఓయి గోరాజా, మీరు కృష్ణుడిని పొగుడుతారా, అసలు మీరు బతికితే కదా మీ అంతం చూస్తాను అని అమాంతంగా వెళ్ళాడు. పాపం ఆబోతు ఆవు అప్పటికే వీడు పరిగెత్తుకొస్తూ ఉంటే తెల్లబోతున్నాయి, అటు ఇటు పరిగెత్తలేకుండా ఉన్నాయి. ఎంతలో అక్కడికి వచ్చాడు వాడు, ఎగిరి ఎడంకాలతో ఆవును ఒక్క తన్ను తన్నాడు. ఆవుని ఎడమకాలితో తన్నాట, ఆవోతుని తన్నాడు, దుడ్డుకరతో చితక్కొట్టి పారేశాడు. పైగా ఇక్కడ ఒక మాట అన్నారు, నేలంకూలగా తన్నే నేల మీద పడిపోయింది పాపం ఆవోతు. మూడు కాళ్ళు పోయి ఒక్క కాలే కదండి ఉంట, ఒక్క కాలితో ఉన్న ధర్మదేవతని వాడు ఎడంకాలతో ఎగిరి తన్నితే ఆ ఆవోతు అలా కింద పడిపోయింది, అలా నేల మీద కూలిపోయింది. పంచి తెల్లగా మూత్ర విసర్జన చేసేసింది. ఆవుకి దెబ్బ తగిలితే పాప అలా మూత్రం విడిచిపెడుతుంది. నిర్ఘాత పాదాహతిన్, వాడు తన్నిన తన్ను మామూలు తన్ను కాదట, పిడుగు పడితే ఎంత ప్రమాదమో అంత భయంకరమైన పిడుగుపాటు వంటి కాలి దెబ్బతో తన్నాడనమాట. అంటే వాడు తన్నిన తన్ను పిడుగుపడినట్టుగా ఉంది. ఈ విధంగా వాడు ఎగిరి ఒక్కొక్క తన్ను తన్నాడు, ఏమాత్రం భయపడలేడు. ముందు ఆవుని తన్నాడు, దాన్ని పడగొట్టాడు, తర్వాత ఆవుని తన్నడం మొదలుపెట్టాడు. పైగా వాడు ఎలా ఉన్నాడు అప్పుడు, కాలక్రోధుడు. యమధర్మరాజు గారు ప్రపంచ ప్రళయ కాలంలో ఎంత కోపంతో ఉంటాడో అంత కోపంతో ఉన్నట్ట. చేతులు బాగా బలంగా దృఢంగా ఉన్నాయి, కాళ్లతో పరిగెడుతూ ఉంటే ఆ కాళ్ళు పిక్కబలం కలిగిన కాళ్ళు అని తెలుస్తున్నాయి. బాగా పిక్కబలం కలిగిన వాడనమాట. అటువంటి క్రూరుడు ఆసుర భావంతో రాక్షస భావంతో ఏమాత్రం కరుణ లేకుండా తన్ని 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 మళ్లీ మళ్లీ తనుతున్నట్ట. అని ఒకసారి తనితే అనుకోవచ్చు, మళ్లీ మళ్లీ తనుతున్నాడు. పాపం ఆవుతు ఆవుతోలికి వెళ్ళొద్దు వెళ్ళొద్దనే లోపు ఈ పట్టు ఆవు మీదకు కూడా వెళ్ళిపోయాడు. ఆలోలాంగక అశ్రుతోయ కణజాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కవళ లోభవ్యాప్త జిహ్వాగ్ర ఆందోళన స్వంత నజీవవత్స హృదయ దుఃఖాన్వితం ఘర్మకీలాలా పూరిత దేహ అమ్మదవు ఉల్లంఘించి తన్నెం వడిన్. అంతకంతకి ఈ తన్నులకి కన్నీళ్లు పెట్టుకుంటోంది ఆవు. దాని రెండు కళ్ళల్లోంచి నల్లని చారలు వచ్చేసాయి. ఏడవగా ఏడవ ఇదంతా నలబడిపోయిందనమాట. అలా చారికలు కడుతున్న కళ్ళతో ఉన్నది అజీవవత్స, దూడ చచ్చిపోయింది పక్కన. ఆవు పక్కన దూడ అంటే ఏమిటనమాట, భక్తి జ్ఞానం వైరాగ్యం యోగమని నాలుగు ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా భూదేవికి పక్కన దూడల రూపంలో ఉంటాయి. ఆ దూడలు కూడా చచ్చిపోయాయి. ఒక్క భక్తి అనే ఒక దూడ తప్ప మిగతావన్నీ చచ్చిపోయాయి. కలియుగంలో జ్ఞానం ఉండదు, సంపూర్ణ జ్ఞానం ఎవరి దగ్గర ఉండదు, వైరాగ్యం ఉండదు, యోగాభ్యాసం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మూడు దూడలేమో చావడానికి సిద్ధంగా ఉన్నాయట, ఒక్క దూడ మాత్రం బతికుందిట, అది భక్తి. ఎందుకంటే కలియుగంలో అంతో ఎంతో భక్తి లేకుండా ఎవడో ఉండడు గనక, భక్తికి ఎక్కువ ప్రాధాన్యం గనక. అలాగ దూడలన్నీ చచ్చి ఒక్క దూడ మాత్రం కొంచెం బతికి ఉన్నటువంటి ఆవు పాపం అంతకంతకి ఏడుస్తున్నది, చిక్కిపోయి ఉన్నది. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి అంబా అంబా అంటున్నా కూడా ఏమాత్రము ఆ శబ్దాన్ని చెవులే పెట్టక, కరుణ చూపించక, ఉల్లంఘించి తన్నెన్ వడిన్, లంఘించడం కాదు ఉల్లంఘించి ఏకంగా ఎగిరి ఎగిరి తనడం మొదలెట్టాడనమాట. 8 అడుగులు పైకెగిరి దూకి మరీ తనడం మొదలెట్టాడు. ఫుట్బాల్ ఎగిరి తంతారే అలా, దాని డొక్కల్లో పడాపడా తంతూ ఉంటే అది దొల్లికిపోతోంది, పక్కకు పడిపోతోంది, దాని మీద ఆబోతు పడిపోతోంది. అబ్బా ఆ దృశ్యం చూడడానికి దేవతలు కూడా వణికిపోయారట. అంత ఘోరంగా వాడు హింసించడం మొదలుపెట్టాడు. ఇంతెందుకు హైదరాబాదులో కవేళాకి పచ్చి తురకాళ్ల దగ్గరికి వెళ్ళిపోయిన ఆవుల స్థితి అనమాట అది. అంత దురదృష్టపు స్థితిలో ఉన్నదది. అలా ఉన్నటువంటి ఆవుల్ని చూడగానే పరీక్షిత్తు హృదయం కంపించిపోయింది. సరిగ్గా ఆ సమయానికి పరీక్షిత్తు ఆ సరస్వతీ నదీ తీరానికి రథం మీద ఎక్కొచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు ఈ కలిపురుషుడిని వెతుక్కుంటూ వస్తున్న ఆయనకి సరిగ్గా ఎదురుగుండా దృశ్యం కనబడగానే పళ్ళు పటపట కొరికాడు, కాసేపు కన్నీళ్లు పెట్టుకున్నాడు, హృదయం కరిగిపోయింది. నా పరిపాలన ఇలా ఉందా అనుకున్నాడు ఆయనే. నేనేదో ధర్మబద్ధంగా నాలుగు కాళ్లతో ధర్మదేవతను నిలబెట్టి పరిపాలన సాగిస్తున్నాననే భ్రమలో ఉన్నాను. నా కళ్ల ముందు ఒక గోవుని ఆబోతుని ఈ నీచుడు తన్నుతూ ఉంటే నేను ఇంతకాలం పట్టించుకోకుండా ఉన్నానా? ఛీ, నాది కూడా ఒక పరిపాలనేనా అనుకుని అమాంతంగా ముందుకొచ్చి ఒరే దుర్మార్గుడు ఆగరా నువ్వు ఎవడవరా అన్నాడు. అని వస్తూ వస్తూ దూరం నుంచే అమ్మా గోమాత నీకు నమస్కారం, నన్ను క్షమించు, నా పాపాన్ని మనస్సులో పెట్టుకోకు. నేను ఇంత దురదృష్ట జీవిని అనుకోలేదు. ఎందుకు దురదృష్ట జీవిని? నా కళ్ళెదురుగుండా సాధుమూర్తి అయిన కృష్ణుడికి ప్రీతిపాత్రమైన గోమాత చావు దెబ్బలు తింటోంది, బక్క చెక్కి చావడానికి సిద్ధంగా ఉంది. ఆబోతుకి కాళ్ళు విరిగిపోయాయి. దాన్ని చూడడం కంటే దురదృష్టం ఏముంది? అసలు వినడం చూడడం కూడా దురదృష్టమేట. ఇలాంటి ఘట్టాలు తెలుసునా? అయ్యో గోమాత, శ్రీకృష్ణుడు పరిపాలించినంతకాలం మీరెంతో సుఖంగా ఉన్నారు, ఆ పరమాత్ముడు ఈ భూమండలాన్ని విడిచిపెట్టి వెళ్లగానే మీకు ఇన్ని కష్టాలు ప్రారంభమయ్యాయా? ఎక్కడో సింహాసనం మీద కూర్చుని మీలాంటి సాధుమూర్తుల యొక్క కష్టాలు పట్టించుకొని ప్రభువులు నశించిపోతారు. అగణిత వైభవంతకుడు అగణిత వైభవుండగు మురాంతకుడెక్కడ పోయనల్చు, నివ్వగల్ల కృషించి నేత్రముల వారి కణంబులు తేకుమమ్మ, లోబెగడకుమమ్మ మద్విశిక బృందములు వృషలు వధించి నా మగటిమి చూపెదన్. అమ్మా గోమాత, ఇంకా భయపడకు, అయ్యిందేదో అయ్యింది. నాకు తెలియక మీకు అపచారం జరుగుతూ ఉంటే ఇంతకాలం ఉపేక్షించాను, ఇక ఉపేక్షించను, రక్షిస్తాను, వీణి శిక్షిస్తాను. మురాంతకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో వైభవంతో మిమ్మల్ని చూశాడని, ఆయన వెళ్లిన తర్వాత మీకు కష్టాలు వస్తాయని మీరు ఏడవలసిన అవసరం లేదు. నీ కళ్ళ వెంబడి నీళ్లు కారి నేల మీద పడితే నేలంతా శ్మశానం అయిపోతుంది, పంటలు లేక మరుభూమి అయిపోతుంది. ఆవుల రక్తం పడిన నేల, ఆవుల మాంసం పడిన నేల, ఆవుల చర్మం కూలిపోయిన నేల, ఆవుల కన్నీళ్లు పడిన నేల మరుభూమిగా మారిపోతాయి. అక్కడ పంటలు పండవు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా కలియుగంలో ఎందుకు ఇలాగ మనకి వర్షాలు లేకపోతున్నాయో, ఎందుకు పంటలు లేకపోతున్నాయో, ఎందుకు ఇన్ని తంటాలు వస్తున్నాయో, ఎందుకు ఇంత వేడి పెరిగిపోతుందో మీకు అర్థమైందా? గోహింస. ఆ గోహింస నుంచి మనం బయటపడితే మన భారతదేశం మళ్లీ పూర్వం కంటే వైభవంతో ఉంటుంది. పరీక్షిత్ అన్నాడు, గోవులు కంటవే వచ్చేటటువంటి నీళ్లు నేల మీద